the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం. భారతదేశంలో సమస్త జనులకి అత్యంత ప్రియమైనటువంటి సౌందర్యలహరి గురించి మీ అందరికీ నాకు తెలిసింది చెప్పాలనిపించి ఈ వీడియోస్ను మొదలెడుతున్నాను. ముందుగా ప్రార్థన. ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ సద్గురు శరణం మమ. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీయతి శరణం మమ. అస్మన్ మాతాపితృ శరణారవిందాభ్యాం నమః. శ్రీ పరదేవతాయే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. సౌందర్యలహరి అంటే సాధారణంగా తెలియని వాళ్ళు లేరు. వైదిక సంప్రదాయాన్ని, ఆస్తిక సంప్రదాయాన్ని నచ్చేటటువంటి సంప్రదాయం నచ్చేటటువంటి చాలామందికి సౌందర్యలహరి అన్నది సుపరిచితమైనటువంటిదే. అమ్మవారి స్తోత్ర సంపుటి అయినటువంటి ఈ సౌందర్యలహరి రచించినది శ్రీ శంకరులు, శ్రీ ఆదిశంకరులు అని ప్రసిద్ధమైనటువంటి విషయం. అయితే సౌందర్యలహరిని వ్రాసినది ఆదిశంకరులేనా కాదా అన్న విషయంలో చాలా తర్జన భర్జనలు ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో మొదటి సిద్ధాంతం ఏంటంటే, సౌందర్యలహరిని పూర్తిగా ఆదిశంకరులు వ్రాయలేదని, ఒకనొక గొప్ప అమ్మవారి భక్తుడు కైలాసంలో హిమవత్ పర్వతపు సానువుల మీద, అంటే హిమవత్ పర్వతపు శిలల మీద ఆయన ఒక్కొక్క సౌందర్యలహరి శ్లోకం రాస్తూ ఉంటే, శంకరులు ఆయన రహస్యంగా ఆ శ్లోకాలను చూడటం, అలా మొదటి 50 శ్లోకాలని ఆ పరమభక్తుడు, అమ్మవారి పరమభక్తుడైనటువంటి ఆయన రాస్తూ ఉండగా శంకరులు వాటిని చదివి జ్ఞాపకం ఉంచుకున్నారని, ఎప్పుడైతే ఆ భక్తుడు శంకరులు తను వ్రాస్తున్నది గమనిస్తున్నాడని చూశాడో, అప్పుడు ఆయన అక్కడ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోగా మిగిలిన 50 శ్లోకాలని శ్రీ శంకరులు పూర్తి చేశారని ఒక వాదన ఉంది. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారి తర్వాత వచ్చినటువంటి, ఎందుకంటే భారతదేశంలో జగద్గురువులైనటువంటి జగద్గురువులు శంకరాచార్యుల వారు స్థాపించినటువంటివి 4 మఠాలు ఉన్నాయి. ఈ 4 మఠాల్లోనూ పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆచార్యులలో ఒక శంకరులు ఆదిశంకరాచార్య అన్న పేరున్నటువంటి ఒకనొక ఆచార్యుడు ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని వ్రాసారని ఒక వాదన ఉంది. అదేవిధంగా ఆదిశంకరులే సాక్షాత్తు అమ్మవారి కరుణ, దయ, ఆవిడ అపారమైనటువంటి పరాక్రమం, ఆవిడ గుణాలు, ఆవిడ సౌందర్యం గురించి ఆనంద సౌందర్యలహరి అన్న పేరుతోటి వ్రాసారని కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఏదేమైతేనే సంస్కృత భాషలో రచింపబడినటువంటి ఈ అద్భుతమైన స్తోత్రం, ప్రతి శ్లోకం ఒక అమృతపు గుళిక లాంటిది. ప్రతి శ్లోకంలోనూ అమ్మవారి యొక్క సౌందర్యం, ఆవిడకి ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు మీద ఉన్న అపారమైన కరుణ, ఆవిడ శక్తి సామర్థ్యాలు, ఆవిడ సమున్నతమైనటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా సౌందర్యలహరిలో వర్ణింపబడ్డాయి.
అమ్మా శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని
కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని పాడి వినిపిస్తాను, తర్వాత దాని అర్థమేమిటో తెలుసుకుందాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యా హరిహర విరించ్యాదిభిరపీ ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. సౌందర్యలహరిలో ఉన్న మొట్టమొదటి శ్లోకమైన ఈ శ్లోకంలో శ్రీ శంకరులు అమ్మవారితో ఇలా అంటున్నారు. ఈ శ్లోకానికి భావం చెప్పే ముందర ఒక మాట చెప్పాలి సౌందర్యలహరి గురించి. అదేంటంటే, ప్రతీ శ్లోకము అమ్మగా అమ్మవారితోటి శంకరులు మాట్లాడుతూ ఉన్నట్టుంటుంది. అంటే భక్తుడు తన భావాలు ఏవైతే ఉన్నాయో, తన మనసులో ఏ భావాలైతే కదలాడుతూ ఉన్నాయో, వాటన్నింటినీ ప్రత్యక్షంగా అమ్మవారితోటే తను పంచుకుంటున్నట్టు ఉంటాయి. కాబట్టి ఎన్నో చోట్ల అమ్మవారిని సంబోధిస్తూ ఉంటాడు ఆ భక్తుడు. అంటే శ్రీ శంకరులు అమ్మవారిని సంబోధిస్తూ, ఓ అమ్మ, ఓ జననీ, ఓ మాత, ఓ తల్లి, హిమగిరి తనయ, శివవల్లభ అంటూ ఎన్నో రకాలుగా ఆవిడిని సంబోధిస్తూ, ప్రత్యక్షంగా అమ్మవారు తను ఎదురుకుండా ఉంటే శంకరులు ఆమెతో ఎలా మాట్లాడతారు అన్నట్టుగా ఈ శ్లోకంలో ప్రతీ పాదం అలాగా వర్ణింపబడి ఉంటుంది. కాబట్టి సౌందర్యలహరి చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భావాన్ని మనసులో నిలుపుకుని చదువుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఇది ఏదో ఒక స్తోత్రం చదువుతున్నట్టుగానో, ఏదో ఒక మొక్కుబడితో భయంతో చదువుతున్న ఒక పద్య సంపుటిలా కాకుండా, తాను ఈ జగత్తంతా వ్యాపించినటువంటి, ఈ జగత్తుకి కారణమైనటువంటి అమ్మవారిని మనసులోనే సాక్షాత్కరింపజేసుకుని, తన హృదయపీఠంలో అమ్మవారిని నిలుపుకుని, ఆ అమ్మవారితో తానే ప్రత్యక్షంగా డైరెక్ట్గా సంభాషిస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సౌందర్యలహరి యొక్క గొప్పతనం అది. సాధారణంగా సంస్కృత భాషలో ఉన్నటువంటి ఎన్నో స్తోత్రాలు, అమూల్యమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. చాలా మటుకు స్తోత్రాలని మహానుభావులు ఎంతోమంది చక్కటి రాగాల్లో వాటిని తీర్చిదిద్దారు. అయితే వెలికి రానటువంటి, పైకి రానటువంటి స్తోత్రాలు, స్తోత్రమాలికలు మన పురాణాల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మధ్యమ పురుషలో ఉంటాయి, అంటే సెకండ్ పర్సన్లో ఉంటాయి. అంటే అర్థం ఏమిటంటే, ఒక ఏకాగ్రతతోటి, ఒక సాధన చేయాలన్న తపనతోటి సాధకుడు ఎప్పుడైతే ఏకాంతంలో, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చుని ఆ స్తోత్రాన్ని చదువుతూ ఉంటాడో, అర్థసహితంగా అర్థాన్ని మనసులో భావిస్తూ చదువుతూ ఉంటాడో, అలాంటి సాధకుడికి లేదా అలాంటి భక్తుడికి, అలాంటి ఆర్తుడికి ఆ భావం మనసులో బాగా పట్టి, అది ఎలా ఉంటుందంటే ఒక కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఒక మనిషికి ఎంత ప్రశాంతత కలుగుతుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన బాధలని చెప్పుకున్న రోగి చాలా మటుకు ఒక రిలీఫ్ ఫీల్ అవుతాడు. అలాగే ఏదైనా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసినటువంటి ఒక మానసిక రోగగ్రస్తుడు కొంతవరకు రిలీఫ్ ఫీల్ అయినట్టు, భగవంతుడితోటే నేను మాట్లాడుతున్నాను, అమ్మవారితోటే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, అమ్మవారిని సంబోధిస్తూ అమ్మా నా మాట విను అంటున్నట్టుగా ఈ సౌందర్యలహరి ప్రతి శ్లోకం ఉంది. సౌందర్యలహరి యొక్క అసలైనటువంటి ప్రాముఖ్యత, అసలైనటువంటి స్పెషాలిటీ అదే. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం గురించి కొంత తెలుసుకున్నాం. అయితే దానికి, ఆ శ్లోకానికి ప్రతిపదార్థం, తాత్పర్యం నేను కొద్దిగా వివరిస్తాను. ఇప్పుడు ప్రతి వాక్యం చదివి దాని అర్థాన్ని మీకు నేను వివరిస్తాను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నది సౌందర్యలహరిలోని ప్రథమ శ్లోకం. దాని అర్థం ఏమిటంటే, శివః యది శక్త్యాయుక్తః, శివుడు యది ఒకవేళ శక్త్యాయుక్తః శక్తితోటి కూడుకున్నవాడైతే, ప్రభవితుం శక్తః భవతి. అప్పుడే కదలడానికి సమర్థుడు కాగలుగుతాడు అవుతాడు. శివుడు శక్తి. శివశక్తులకి అభేదం అన్నది సిద్ధాంతం. అయితే అమ్మవారిని చాలా భక్తితో కొలిచేటటువంటి భక్తులకి అమ్మవారు పార్వతీదేవిగా, దుర్గాదేవిగా, మహిషాసుర మర్దినిగా, ఇంకా ఎన్నో రకరకాల రూపాల్లో ఆవిడ దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారు ఎప్పుడైతే శివుడితోటి కూడి ఉంటుందో అప్పుడే శివుడు కొద్దిగానైనా కదలడానికి ఆయన సమర్థుడవుతాడు అని ఈ వాక్యం యొక్క తాత్పర్యం. యది శివ శక్త్యాయుక్త, ఒకవేళ శివుడు శక్తితోటి కూడుకున్నవాడైతే ప్రభవితుం శక్త భవతి, అప్పుడే ఆయన కదలడానికి సమర్థుడవుతాడు. నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి ఏవం నచేత్, ఒకవేళ అలా కాకపోతే స్పందితుమపి దేవ కుశల నభవతి. స్పందితుమపి, కదలడానికి కూడా దేవ, ఈశ్వర దేవ, భగవంతుడైనటువంటి శివుడు ఆయన కదలడానికి కూడా సమర్థుడు కాజాలడు అమ్మవారి దగ్గర లేకపోతే. అత కాబట్టి హరిహర విరించ్యాదిభి అపి, హరిహర విరించ్యాదిభి అపి ఆరాధ్యాం త్వాం, అంటే హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మ, అపి అంటే కూడా. హరిహర విరించ్యాదిభి అపి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఆరాధ్యాం త్వాం, ఆరాధ్యమైనటువంటి నిన్ను ఆ కారణం చేతనే అకృతపుణ్య కథం స్తోతుం ప్రణంతుం వా ప్రభవతి సమర్థః భవతి. నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఆరాధనీయవు, నీవు వాళ్ళందరికంటే అధికంగా పూజనీయురాలుగా అవుతున్నావు. అందుచేతనే నువ్వు లేకుండా శివుడు కదలను కూడా కదలచాలడు. అలాంటి నిన్ను ప్రణంతుం స్తోతుం వా, ప్రణమిల్లుటకు కానీ స్తోత్రం చేయుటకు కానీ అకృతపుణ్య కథం ప్రభవతి, పుణ్యం చేయనివాడు ఏ విధంగా సమర్థుడవుతాడు. నువ్వు అంత గొప్పదానివి, అంత గొప్ప తల్లివి నువ్వు, అంత గొప్ప దేవతవు నువ్వు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే అమ్మవారి ఆజ్ఞ లేనిదే, అమ్మవారి కనుసైగ లేనిదే అయ్యవారు కదలను కూడా కదలజాలరు అని ఈ శ్లోకం యొక్క భావం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఏంటంటే, మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, అష్టాదశ అంటే 18 కంటే ఎక్కువే, ఉపపురాణాలు, ఉపోపపురాణాలు, ఇలా ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలన్నీ కూడా వివిధ దేవతల యొక్క కథల్ని తెలియజేస్తున్నాయి. అందులో ప్రధానంగా శివపురాణాలు అంటే శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్పేవి, అలాగే బ్రహ్మ గారి గొప్పతనాన్ని చెప్పేవి, విష్ణు పురాణాలు విష్ణుమూర్తి యొక్క మహిమల్ని తెలియజేసేవి, శక్తి యొక్క మహిమల్ని తెలియజేసేవి శక్తి పురాణాలు, ఇలా ఎన్నో రకరకాల పురాణాలు ఉన్నాయి. అయితే మరి ఏ పురాణం తీసుకున్నా, ఇప్పుడు ఉదాహరణకి శివపురాణం తీసుకుంటే ఆ పురాణంలో అందరికంటే శివుడే అత్యధికుడు, శివుడే చాలా గొప్పవాడు, ఇంకా శివుడికి తర్వాతే మిగిలిన దేవతలందరూ అని వర్ణింపబడుతుంది. అలాగే మనం దేవి భాగవతం కానీ దేవికి సంబంధించిన పురాణాలని, కథల్ని తీసుకుంటే వాటిల్లో దేవి, దుర్గాదేవి, పార్వతీదేవి లేదా మహిషాసురమర్దిని ఆవిడే అందరికంటే గొప్ప, అమ్మవారే చాలా గొప్ప అని వర్ణింపబడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు అన్న ప్రశ్న వచ్చినప్పుడు పెద్దలు దీనికి ఈ విధంగా సమాధానం చెప్తారు. భక్తుల యొక్క తత్వం వివిధ రకాలుగా ఉంటుంది. భక్తులు, సాధకులు, ఉపాసకులు భగవంతుణ్ణి వివిధ రకాల రూపాల్లో చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. భగవత్ తత్వం అన్నది ఒకటే అయినప్పటికీ కూడా ఆ తత్వాన్ని భక్తులు శివుడిగా దర్శించినప్పుడు శివుడే అందరికంటే గొప్పగా నిలుస్తాడు. అదే భగవత్ తత్వాన్ని అమ్మవారిగా దర్శించినప్పుడు అమ్మవారే అందరికంటే ప్రధానంగా నిలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సౌందర్యలహరి అన్న స్తోత్ర సంపుటి అమ్మవారి యొక్క మహిమల్ని, ఆవిడ సౌందర్యాన్ని, ఆవిడ గుణగణాలని ప్రశంసిస్తూ వ్రాయబడింది. కాబట్టి ఈ స్తోత్రంలో కేవలం అమ్మవారే అందరికంటే గొప్ప, శివుడి కంటే, బ్రహ్మ కంటే, విష్ణుమూర్తి కంటే, ఇంకా ఎవరికంటే అయినా కూడా అమ్మవారే చాలా గొప్ప. ఆవిడే ప్రధాన దేవత, ఆవిడే భక్తుల కోరికలన్నింటినీ తీర్చగలిగిన సమర్థురాలు, ఆవిడే పరమతత్వం, పరమావధి, పరమార్థం అని వర్ణించబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొట్టమొదటి శ్లోకంలోనే శంకరులు శివుడు శక్తి యొక్క సహాయం లేకుండా కదలను కూడా కదలలేడు అని వర్ణించారు. మామూలుగా పరమసిద్ధాంతం చూస్తే శివశక్తియోర్ అభేద, శివుడికి శక్తికి ఏమాత్రం అభేదం లేదు. అలాగే విష్ణు సహస్రనామంలో చూసుకుంటే విష్ణువుకి శివుడికి ఏమాత్రం భేదం లేదు, వాళ్ళిద్దరికీ అభేదం, ఇలా వర్ణించబడుతూ ఉంటుంది. అంటే అంతవరకు సాధకుడు, ఉపాసకుడు లేదా భక్తుడు వెళ్ళేదాకా నేను దేన్నైతే చూస్తున్నానో, ఏ రూపాన్నైతే నేను చూస్తున్నానో, ఏ రూపాన్నైతే చాలా గొప్ప అని నేను భావిస్తున్నానో, ఆ రూపంలోనే మిగిలినవన్నీ అంతర్భవిస్తున్నాయి అని గ్రహించేదాకా ఆ రూపాన్ని ఉపాసించాలి అని తెలియజేయటమే ఈ శ్లోకం లేదా ఈ మొత్తం ఈ సౌందర్యలహరి లేదా ఏ స్తోత్రం యొక్క అయినా తాత్పర్యం అవుతుంది. కాబట్టి శివ యది శక్త్యా యుక్త భవతి, ఒకవేళ శివుడు శక్తితో కూడినవాడైతే మాత్రమే ప్రభవితం శక్త భవతి, ఆయన కదలడానికి ఆయనకి సాధ్యపడుతుంది. ఏవం నచేత్, ఒకవేళ అలా కాకపోతే దేవ స్పందితుమపి న కుశల, భగవంతుడైనటువంటి ఈశ్వరుడు కదలడానికి కూడా ఆయన సమర్థుడు కాజాలడు. కాబట్టి ఓ అమ్మ అత, కాబట్టి హరిహర విరించ్యాదిభిరపి ఆరాధ్యాం త్వాం, నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఆరాధనీయువు, పూజనీయువు. అట్టి నిన్ను పూజించడానికి అకృతపుణ్య కథం సమర్థ భవతి, పుణ్యం చేసుకోని వాడు, కొంచెం కూడా పుణ్యం చేసుకోని వాడు ఎలా సమర్థుడవుతాడు? ఈ శ్లోకం ద్వారా శంకరులు ఏంటి సూచిస్తున్నారంటే, మీరు ఒకవేళ సౌందర్యలహరిలో ఒక శ్లోకాన్ని, మొట్టమొదటి శ్లోకాన్ని మీరు మొదలెట్టారు అంటే ఖచ్చితంగా మీరు పుణ్యం చేసుకున్నట్టే అని ఒక భరోసా మనకి ఆయన కల్పిస్తూ ఈ శ్లోకాన్ని రచించారని నా ఉద్దేశం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
నీ పూజ చేసేను తల్లి, కాపాడు శుభకల్పవల్లి. నీ పూజ చేసేను తల్లి, కాపాడు శుభకల్పవల్లి. శుభకల్పవల్లి ఎవరెవరి నోములకెంతెంత ఫలము, ఎవరెవరి నోములకెంతెంత ఫలము, ఇల చాలు నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభ కల్పవల్లి శుభ కల్పవ